యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదిరిపోయిన 12 గోత్రాల వారికి అభినందనలు. నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని, రకరకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు దాన్ని ఆనందంగా భావించండి. ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణితి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. కాని దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటివాడు. అలాంటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. అలాంటివాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడగా లేనివాడు. దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. ధనవంతుడైన సోదరుడు తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరువాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవకిరీటం అతడు పొందుతాడు. చెడు ప్రేరేపణ కలిగినప్పుడు ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురికాడు. ఎవరినీ చెడు ప్రేరణకు గురిచేయడు కూడా. ప్రతివాడు తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పులేనివాడు. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలుగుజేశాడు. నా ప్రియ సోదరులారా, ప్రతివాడు వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికి, కోపానికి నిదానించాలి. ఇది మీకు తెలుసు. ఎందుకంటే మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి సమస్త పాపపు రోతను, దుష్టత్వాన్ని వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధుగుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్థ్యం ఉంది. వాక్కు ప్రకారం నడుచుకునే వారిగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఎవరైనా వాక్కు విని దాని ప్రకారం చేయకపోతే అలాంటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునేవాడిలా ఉంటాడు. అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని బయటకు వెళ్లిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మర్చిపోతాడు. కాని ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ దాని ప్రకారం చేస్తూ విని మర్చిపోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు. తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోని వాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోకమాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన కలంకము లేని భక్తి. యాకూబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నా సహోదరులారా, మహిమా స్వరూపి అయిన మన ప్రభు యేసుక్రీస్తును విశ్వసించే వారిగా పక్షపాతం లేకుండా ఉండండి. ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని ఖరీదైన బట్టలు వేసుకున్నవాడు, మాసిన బట్టలు వేసుకున్న పేదవాడొకడు వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్న వాడి మీద ఉంచి, దయచేసి ఈ మంచి చోట కూర్చోండి అని చెప్పి పేదవానితో, నువ్వు అక్కడ నిలబడు లేదా నా కాళ్ళ దగ్గర కూర్చో అంటే మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా. నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసములో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? కాని మీరు పేదవాణ్ణి అవమానానికి గురిచేశారు. మిమ్మల్ని అణగదొక్కేది చట్టసభలకు ఈడ్చేది ధనవంతులు కాదా? మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురవుతున్నది. నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే మీ ప్రవర్తన సరిగ్గా ఉన్నట్టే. కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది. ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు. వ్యభిచారం చేయవద్దు అని చెప్పిన దేవుడు హత్య చేయవద్దు అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్ర విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి, అదేవిధంగా ప్రవర్తించండి. కనికరం చూపించిన వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది, కనికరం తీర్పును జయిస్తుంది. నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా? ఒక సోదరునికి గాని సోదరికి గాని కట్టుకోవడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే మీలో ఒకడు అలాంటి వారితో శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను అని చెబితే ఏం ప్రయోజనం? అదేవిధంగా క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే అదీ చచ్చినదే. అయినా ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు, అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, సరే, కాని దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి, నమ్మి గడగడా వణుకుతున్నాయి. బుద్ధిలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా? మన పూర్వీకుడు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్పు పొందలేదా? అతని విశ్వాసం క్రియలతో కలిసి పనిచేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది. మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడిగా ఎంచడం మీరు చూశారు. అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది గదా. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నా సోదరులారా, ఉపదేశకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీలో ఎక్కువ మంది ఉపదేశం చేసేవారిగా ఉండకండి. మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోనివాడు లోపం లేనివాడిగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు. గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా. ఓడలు పెద్దవిగా ఉన్నా బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు. అలాగే నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో గమనించండి. నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి శరీరమంతటినీ మలినం చేసి జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తర్వాత నరకాగ్నికి గురై కాలిపోతుంది. అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోనికి తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకున్నాడు కూడా, కాని మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నారు. అది ఎడతగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషయంతో నిండి ఉంది. నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. ఒకే నోటి నుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. ఒకే ఊటలో నుంచి మంచినీళ్లు, చేదు నీళ్లు రెండూ ఊరుతాయా? నా సోదరులారా, అంజూరుపు చెట్టుకు ఒలేవా పళ్ళు, ద్రాక్షా తీగలకు అంజూరు పళ్ళు కాస్తాయా? అదేవిధంగా ఉప్పునీటి ఊట నుంచి మంచినీళ్లు రావు. మీలో జ్ఞానం గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాంటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. కాని మీ హృదయంలో తీవ్రమైన అసూయ శత్రుభావం ఉంటే ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు, ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది. ఎక్కడైతే అసూయ శత్రుభావం ఉంటాయో అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం, తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది, సమ్మతి గలది, కనికరముతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీలో తగాదాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా. మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు, హత్యలు చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు, కాని దేవుణ్ణి అడగరు, కాబట్టి మీరేదీ పొందరు. మీరడిగినా మీకేమీ దొరకదు, ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డవాటిని అడుగుతారు. కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? కాదు, ఆయన అధికంగా కృప దయచేస్తాడు. అందుకనే దేవుడు గర్విష్ఠులను అడ్డుకుంటాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అని లేఖనం చెబుతున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, సాతానును ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి సమీపంగా రండి, ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. చపలచిత్తులారా, విలపించండి. మీ నవ్వును విచారానికి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడటం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, తీర్పు తీర్చేది ఒక్కరే, దేవుడే. ఆయనే రక్షించడానికి, నాశనం చేయడానికి సమర్థుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం అనుకునే వారికి ఒక మాట, రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమైపోయే ఆవిరిలాంటిది. కాబట్టి మీరు ప్రభువుకు ఇష్టమైతే ఈరోజు మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం అనుకోవాలి. ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. మంచి విషయాలు చేయాలని తెలిసి చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది. యాకూబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలంచుకుని శోకించండి. మీ సిరి సంపదలు శిథిలమైపోయాయి, మీ బట్టలు చిమ్మిటలు కొట్టేస్తున్నాయి, మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీ మీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరి దినాల్లో ధనం పోగు చేసుకున్నారు. చూడండి, మీ చేను కోసిన పనివారి కూలి ఇవ్వకుండా మీరు మోసంగా బిగపట్టిన కూలి కేకలు వేస్తున్నది. మీ కోత పనివారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవినబడుతున్నాయి. మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగాలాలసులై వదదినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు. కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకు సహనంతో ఉండండి. రైతు తొలకరివాన కడవరివాన కురిసేదాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురుచూస్తూ వేచి ఉంటాడు కదా. ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి, మీ హృదయాలను దిటవ చేసుకోండి. సోదరులారా, ఒకడు మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదిగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను ఓపికగా ఆదర్శంగా తీసుకోండి. చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా. మీరు యోబు సహనాన్ని గుచ్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి కరుణా ఉన్నవాడని గ్రహించారు. నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి ఆకాశం తోడని భూమి తోడని మరి దేనితోడని ఒట్టు పెట్టుకోవద్దు. మీరు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలుకారు. మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు నామములో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతన్ని లేపుతాడు. అతడు పాపం చేసి ఉంటే అతనికి పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది. ఏలియా మనలాంటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు. అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది. నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్లించినట్టయితే అలాంటి పాపిని తన తప్పు మార్గము నుంచి మళ్లించేవాడు మరణము నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.